ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమంలో ఈరోజు అంశం బేబీ కార్న్ సాగులో మెలకువలు, మొక్కజొన్నలో సస్యరక్షణ, పక్షుల యాజమాన్యం మరియు అడవిపందుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం పద్మ, చెప్పమ్మా ఏంటి ఇలా వచ్చావు?
సార్, నాకు బేబీ కార్న్ గురించి తెలుసుకోవాలని ఉంది సార్.
తప్పకుండా చెప్తాను పద్మ. బేబీ కార్న్, దీన్నే చిట్టి మొక్కజొన్న అంటారు. పట్టణాల్లో దీని వినియోగం చాలా ఎక్కువగా ఉంది.
అసలు బేబీ కార్న్ తో ఉపయోగం ఏంటి సార్?
ఈ బేబీ కార్న్ తో చేసిన ఆహార పదార్థాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. బేబీ కార్న్ ఎండబెట్టి కూడా వినియోగించుకోవచ్చు, అంతేకాదు కూరగాయను కూడా వాడచ్చు.
బేబీ కార్న్ ను ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నారు సార్?
ఈ బేబీ కార్న్ ను మన హైదరాబాద్ పరిసర ప్రాంతంలో సాగు చేస్తున్నారు.
ఏ కాలంలో ఈ బేబీ కార్న్ సాగు చేయొచ్చు సార్?
అన్ని కాలాల్లోనూ ఈ బేబీ కార్న్ సాగు చేయవచ్చు, అయితే మార్కెట్ సదుపాయాన్ని బట్టి ఈ బేబీ కార్న్ సాగు చేపట్టాలి.
ఏ రకాలను బేబీ కార్న్ గా ఉపయోగించుకోవచ్చు సార్?
ఈ బేబీ కార్న్ సాగు చేయడంలో రకాలను ఎంపిక చాలా ముఖ్యమైనది. HM4, DHL 115, ప్రియా, మాధురి, పూసా ఎర్లీ హైబ్రిడ్, 30V92 వంటి రకాలను ఎంచుకోవాలి. అయితే ఈ బేబీ కార్న్ రకాలు ఎక్కువ కంకులు వేసే విధంగా ఉండాలి.
మరి ఎకరాకి ఎంత విత్తనం అవసరమవుతుంది?
ఎకరాకి 10 కిలోల విత్తనం సరిపోతుంది.
సార్, పంట పండించినప్పుడు సాళ్ల మధ్య మరియు మొక్కల మధ్య ఎంత ఎంత దూరం పాటించాలి?
సాలుకు సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ లెక్కన ఎకరాకు 44,000 మొక్కలు వచ్చేలా చూసుకోవాలి.
సార్, బేబీ కార్న్ సాగులో జల్లు తీసేయడం అంటే ఏంటి?
పూత దశలో జల్లు తీసేయడం అనే కార్యక్రమాన్ని చేస్తారు, దీన్నే డీటాజలింగ్ అంటారు. పంట విత్తిన 45 నుండి 50 రోజుల్లో మొగపూత మొదట వస్తుంది, తరువాత 2 నుండి 3 రోజుల్లో ఆడపూత వస్తుంది. అయితే ఈ మొగపూతను మనము తొలగించాలి, దీన్నే జల్లు తీసేయడం అంటారు. ఈ జల్లు తీసేయడం వల్ల ఫలదీకరణ అనేది జరగదు, దీనివల్ల బేబీ కార్న్ నాణ్యత పెరుగుతుంది.
సార్, మరి పంట కోత ఎలా చేపట్టాలి?
రోజు విడిచి రోజు చేపట్టాలి. అయితే పంట మొత్తం లోపల 5 నుండి 6 కోతలు వస్తాయి. పైకంకి తీయగానే కింద కంకి కోతకు వస్తుంది. బేబీ కార్న్ ముదిరితే మార్కెట్లో నాణ్యత ఉండదు.
సార్, పంట కోత ఎప్పుడెప్పుడు చేపట్టాలి సార్?
పంట కోత పొద్దుట పూట, సాయంత్రం పూట, బేబీ కార్న్ ముదిరక ముందే పీచు 1 నుండి 2 సెంటీమీటర్లు కంకి నుండి బయటకు రాగానే కంకి వేసిన 1-2 రోజుల్లోపే పంట కోత చేపట్టాలి.
మరి బేబీ కార్న్ కు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి సార్?
అయితే పంట పండించడం ఒక ఎత్తు, మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. మార్కెటింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగుల్లో గాని, కోల్డ్ స్టోరేజ్ లో గాని, పెట్టుకునే ప్రత్యేకమైన డబ్బాల్లో గాని ప్యాక్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి.
బేబీ కార్న్ ప్రాసెసింగ్ అంటే ఏంటి సార్? అది ఎట్లా చేయాలి?
బేబీ కార్న్ పొట్టు ఓలవాలి, దీన్నే డిహస్క్ అంటారు. ఈ బేబీ కార్న్ ను చక్కెర ద్రావణంలో గాని, ఉప్పు ద్రావణంలో గాని తీసుకుని ప్రాసెస్ చేయవచ్చు.
అసలు ఈ బేబీ కార్న్ లో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి సార్?
బేబీ కార్న్ లో మంచి పోషక విలువలున్నాయి. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఉంటాయి, ఐరన్, కాల్షియం కూడా ఇందులో బాగా ఉంటాయి. అన్ని కూరగాయల్లోకెల్లా మంచి దీటైన కూరగాయ. దీనిపై పురుగు మందులు పిచికారీ చేసినప్పటికీ మనకు పొట్టు లోపల ఉన్న పదార్థం తినడం వల్ల పురుగు మందుల అవశేషాలు లోపల ఉన్నటువంటి కంకికి రాకుండా ఉంటాయి.
సార్, ఈ బేబీ కార్న్ని మనం ఏ విధంగా వినియోగించుకోవచ్చు?
బేబీ కార్న్ను కూరగాయగాను, పచ్చళ్లలోను, అన్ని రకాల తిపి పదార్థాలలోను, అన్ని ఫలహారాల్లోను, సలాడ్స్ గాను వాడవచ్చు. ఎండబెట్టి ప్రాసెస్ చేసి కూడా అమ్ముకోవచ్చు.
ధన్యవాదాలు సార్, ఈరోజు బేబీ కార్న్ గురించి వివరంగా తెలుసుకున్నాను. ఈ వారంలో బేబీ కార్న్ సాగును ప్రారంభిస్తాను.
ఇంకా మీ తోటి రైతులకు వ్యవసాయంలో ఏమైనా సలహాలు కావాలంటే వచ్చి తెలుసుకోమని చెప్పండి పద్మ.
తప్పకుండా చెప్తాను సార్.
ఇప్పుడు మొక్కజొన్నలో సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ఒక ఆస్థానంలో రాజుగారికి మొక్కజొన్న పంట తనపై వచ్చే పురుగులు తెగుళ్ల బాధను గురించి తెలుపుతుంది. రాజుగారు వాటికి సస్యరక్షణ చర్యలను శిక్ష రూపంలో తెలుపుతాడు. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం.
రాజుగారు విచ్చేస్తున్నారహో.
నమస్కారం రాజుగారు.
నమస్కారం, కూర్చోండి. మీ సమస్యలేంటో చెప్పండి.
రాజుగారు, మన ఊళ్ళో ఉన్న మొక్కజొన్న పంటకు పురుగులు తెగుళ్ల రుద్రిత బాగా ఉందండి. మొక్కజొన్న మొక్కలు చస్తామో బతుకుతామో అన్న దిగులుగా ఉన్నాయి.
అవునా? అయితే మొక్కజొన్న పంటను పిలిపించండి. వాళ్ళ సమస్య ఏమిటో స్వయంగా అడిగి తెలుసుకుందాం.
నమస్కారం రాజుగారు.
నమస్కారం మొక్కజొన్న. నువ్వు ఈ మధ్య వివిధ పురుగులు తెగుళ్లతో బాధపడుతున్నావని తెలిసింది. నీ సమస్యలేమిటో ఒక్కొక్కటిగా చెప్పు.
చెప్తాను రాజుగారు. నాపైన పురుగులైన కాండం తొలుచు పురుగు, పేనుబంక, రద్దె పురుగు మరియు తెగుళ్లైన టర్సికం ఆకు తెగులు, మేడిస్ ఆకు తెగులు, బూజు తెగులు నాపై దాడి చేసి నన్ను చంపేస్తున్నాయి, మా దిగుబడిని తగ్గిస్తున్నాయి.
చాలా బాధపడాల్సిన విషయం సేనాధిపతి. వెంటనే మొక్కజొన్నపై ఆశించే పురుగులను తెగుళ్లను పిలిపించండి.
చిత్తం ప్రభు.
మీరేనా మొక్కజొన్న పంటపై దాడి చేసేది?
అవును ప్రభు, మేమే.
ఎందుకు వాటిపైన దాడి చేస్తున్నారు?
మా ఆహారం మొక్కజొన్న పంట, అందుకే దాడి చేస్తున్నాం.
మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా కాండం తొలచు పురుగు తెలుసుకుంటాను.
ప్రభు, నన్ను కాండం తొలచు పురుగు అంటారు. నేను పైరును 10-20 రోజుల దశలో ఆశిస్తాను. నేను ఆశించిన తర్వాత ఆకులపై రంధ్రాలు వరుస క్రమంలో కనబడతాయి. మా లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోయి గొడ్డు మొక్కుగా మారుతుంది. దీన్ని డెడ్ హార్ట్ అంటారు.
ఓహో, నీవు మొక్కజొన్న పంటకి ఇంతటి నష్టాన్ని కలుగజేస్తావా సేనాధిపతి? ఈ కాండం తొలచు పురుగును నాశనం చేయడానికి 0.3 మిల్లీలీటర్ల క్లోరాన్ టరోనిలిప్రోల్ మందు ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయండి. లేనిచో 25-30 రోజుల పైరులో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకి 3 కిలోల చొప్పున ఆకు సుడులో వేయండి.
అమ్మో, నన్ను చంపొద్దు చంపొద్దు.
తర్వాత పేనుబంక వస్తుంది.
తర్వాత పేనుబంకను ప్రవేశపెట్టండి.
నమస్కారం ప్రభు, నా పేరు పేనుబంక. నేను 30 రోజులు పైబడిన మొక్కజొన్న పైరును ఆశిస్తాను. పొడి వాతావరణంలో మా ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
పేనుబంక, నువ్వు మొక్కజొన్నపై ఎలా దాడి చేస్తావో అది కూడా చెప్పు.
మా తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారి ముడుచుకుపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. మొక్కలపై తేనెలాంటి జిగురు పదార్థం కనబడుతుంది.
సేనాధిపతి, ఈ పేనుబంకపై మన మిత్ర పురుగులైన అక్షింతల పురుగు, సిర్ఫిడ్స్, లేస్వింగ్స్ వంటి వాటిని వదలండి. అవసరమైతే డైమీథోయేట్ 2 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి.
అమ్మో, చంపొద్దు చంపొద్దు.
తెగుళ్ళు మీ సంగతి చెప్పండి.
నా పేరు టర్సికం ఆకు ఎండు తెగులు అంటారు. నేను అధిక తేమ మరియు మంచు పడినప్పుడు ఉష్ణోగ్రత 18-27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు వస్తాను. నేను పైరు 40-50 రోజుల్లో పంటపై దాడి చేస్తాను.
నువ్వు మొక్కజొన్నపై ఆశించినప్పుడు నిన్ను గుర్తుపట్టడం ఎలా?
నేను ఆశించిన ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి.
సేనాధిపతి, ఈ టర్సికం ఆకు ఎండు తగులుపై మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి.
చిత్తం ప్రభు.
కాసేపటికి టర్సికం ఆకు ఎండు తెగులు కారకం చనిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా సమస్యలు తీర్చుకుంటూ వెళదాం.
తర్వాత బూజు తెగులు వస్తుంది.
నా పేరు బూజు తెగులు అంటారు. నేను గాలిలో తేమ శాతం, చలి అధికమైనప్పుడు మరియు ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు విత్తిన 10 రోజుల వ్యవధి నుండి 90 రోజుల వరకు కనిపిస్తాను.
అవునా, ఈ బూజు తెగులు పంటపై ఆశించినప్పుడు గుర్తుపట్టడం ఎలా?
మేము ఆశించిన మొక్కల ఆకులలో పసుపు రంగు భాగాలు పట్టీలుగా గమనించవచ్చు. ఆకులు దళసరిగా మరియు నిటారుగా అవుతాయి. తెగులు ఆశించిన ఆకుల అడుగు భాగాలలో బూడిద మాదిరి పదార్థాన్ని గమనించవచ్చు. తెగులు తీవ్రమైతే జల్లుతో సహా మొక్క చివరలు చిన్న చిన్న ఆకుల గుత్తి మాదిరిగా కురూపకతను సంతరించుకుంటాయి.
ఈ తెగులు మన మొక్కజొన్నపై రాకుండా ముందుగా విత్తన శుద్ధి చేయండి. మెటలాక్సిల్ 35% 2.4 గ్రాములు కిలో విత్తనానికి స్లర్రీ పద్ధతి ద్వారా లేదా 7 గ్రాములు పొడి విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తెగులు సోకిన పంటపై మెటలాక్సిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
చిత్తం ప్రభు.
కాసేపట్లో బూజు తెగులు కూడా చనిపోతుంది. మొక్కజొన్న, ఇక దిగులు చెందకు. నీపై వచ్చే అన్ని పురుగులు తెగుళ్ళు నివారించాము.
ధన్యుని రాజుగారు. కానీ చిన్న మనవి, పక్షుల బారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలపండి రాజుగారు.
సేనాధిపతి, పక్షుల నియంత్రణకు ఏం చేస్తే బాగుంటుందో మొక్కజొన్న పంటకు కాస్త వివరించు.
తమరాజ్ఞ ప్రభు. పావురాలు, కాకులు మొదలైనవి మొలకెత్తే విత్తనాలకు మరియు మొక్కలకు అపార నష్టం కలగజేస్తున్నాయి. రామచిలుకలు పాలకండే సమయం నుండి విత్తనం గట్టిపడే వరకు ఎక్కువ నష్టం కలగజేస్తున్నాయి. వీటి ఉధృతి సూర్యోదయం నుండి ఉదయం 10 గంటల వరకు మరియు సాయంకాలం 4 గంటల నుండి చీకటి పడే వరకు ఉంటుంది.
నియంత్రణకు వాడే పద్ధతులను కూడా కాస్త వివరించు.
రిబ్బన్ పద్ధతి. పైరు 1 అడుగు ఎత్తులో ఉత్తర దక్షిణ దిశలలో 5 నుండి 10 మీటర్ల దూరంలో ఎరుపు తెలుపు మెరిసే రిబ్బన్లను పాతిన కర్రలకు కట్టవలెను. ఆకుచుట్టు పద్ధతి. గింజ పాలు పోసుకునే దశలో పైరు చుట్టూ 3-4 వరుసల్లో కండలను ప్రక్కనున్న ఆకులతో చుట్టి పక్షుల దృష్టి మార్చాలి.
ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏమైనా పద్ధతులున్నాయా?
ఇంకా పైరోటెక్నిక్ల ద్వారా శబ్దాలు, రికార్డ్ చేసిన పక్షుల ఆర్తనాదాలు, సౌరశక్తి ఉపయోగించి ధ్వని పునరుత్పత్తి పరికరాల ద్వారా శబ్దాన్ని ప్రసారం చేయడం, బెదుర్లు ఏర్పాటు చేయడం ద్వారా పక్షులను పారద్రోలవచ్చు.
బేష్, మీరు చెప్పిన పద్ధతులన్నీ బాగున్నాయి. ఇవి ఇలాగే చేస్తూ మన మొక్కజొన్నకు ఏ పురుగు తెగుళ్ల బాధను రాకుండా చూసుకోండి.
తప్పకుండా ప్రభు.
ఇప్పుడు అడవి పందుల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఎప్పుడొచ్చావమ్మా? బావగారు రాలేదే?
ఇప్పుడే వచ్చానన్నయ్య. ఒక ముఖ్యమైన పని ఉండి బావగారు రాలేకపోయారు. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు?
నేను మక్క చేను దగ్గరికెళ్ళి వస్తున్నాను.
అవునా అన్నయ్య, బాగుందా మరి చేను?
ఏం బాగుందమ్మా?
అయ్యో, ఏమైందన్నయ్య చేనికి?
ఏం చెప్పమంటావమ్మా, ఇన్ని రోజులు చీడపీడలు వస్తే నివారణకి మందులు వాడాను.
ఆ మరి ఇప్పుడేమైంది?
అడవి పందుల బెడద చాలా ఎక్కువగా ఉందమ్మా.
అవునా అన్నయ్య?
అవునమ్మా, నాకు ఏం చేయాలో తెలియట్లేదు.
మొన్న మా ఊర్లో కూడా ఒకరి చేను ఇలాగే పాడైంది. అతను వ్యవసాయ అధికారి సూచనలు పాటించాడు.
మరి ఆ వ్యవసాయ అధికారి ఏం చెప్పాడమ్మా?
అడవి పందుల బారి నుండి తప్పించుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించమని చెప్పాడు.
ఆ పద్ధతులేంటో నాకు కూడా చెప్పమ్మా, వాటి బెడద మరీ ఎక్కువైపోయింది.
అలాగే చెప్తానన్నయ్య. మొదటిగా ఇనుపముళ్ళ తీగ కంచ పద్ధతి గురించి చెప్తాను. గట్టు వెంబడి 1 అడుగు దూరంలో ముళ్ళను కలిగి ఉన్న ఇనుప తీగను పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో 1 అడుగు ఎత్తులో 3 వరుసలలో బిగించి కట్టాలి. ఈ ముళ్ళ కంచే అడవి పందులను రాకుండా నిరోధిస్తుంది.
మరి ఈ తీగకు ఎంత ఖర్చవుతుంది?
ఈ తీగకు మరియు కూలీలకు అయ్యే మొత్తం ఖర్చు 6,000 వరకు ఉంటుందన్నయ్య అంతే. ఇంకో పద్ధతి వలయాకార ముళ్ళకంచ పద్ధతి. ఇది కూడా మామూలుగా ఇంతకుముందు చెప్పిన పద్ధతిలాగానే ఉంటుందన్నయ్య. ఈ పద్ధతిలోని కంచెకు చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు ఉండి, ఆ బ్లేడ్లు అడవి పందుల దేహానికి తీవ్రమైన గాయాలను కలగజేస్తాయి.
ఇంకా ఏం పద్ధతులున్నాయమ్మా?
సౌరశక్తి కంచె పద్ధతి కూడా ఉందన్నయ్య. సోలార్ ఫలకాల ద్వారా 12 వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబడి కంచెలాగా ఏర్పాటు చేసిన వైర్ల ద్వారా ప్రసారం జరుగుతుంది. అడవి పందులు ఈ సోలార్ కంచెను తాకినట్లయితే కొంచెం షాక్కి గురై అరుస్తూ ఉంటాయి. కందకము త్రవ్వు పద్ధతి అన్నయ్య, పంట పొలం చుట్టూ 1 అడుగు దూరంలో గట్ల వెంబడి 3 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతైన కందకాలను ఏర్పాటు చేసినట్లయితే అడవి పందులు పొలం లోపలికి ప్రవేశించవు.
ఇంకా ఏం పద్ధతులున్నాయమ్మా?
జీవకంచులు అంటారు అన్నయ్య, కుసుమ ఆముదం పంటలను వేయాలి. ఈ పంటకు సన్నని ముళ్ళు ఉండడం వలన అడవి పందులు వచ్చి ముట్టెతో భూమిని త్రవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముళ్ళు ముట్టెపై ఉన్న చర్మానికి గుచ్చుకొని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.
అవునా, ఈ పంట వేయడమేదో బాగున్నట్లుంది.
అవును అన్నయ్య, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. ఇంకా అలాగే మొక్కజొన్న పంట చుట్టూ 4 నుండి 5 వరుసలలో ఆముదము పంటను లేదా కుసుమ పంటను దగ్గరగా వేయాలి.
ఆముదం పంట వల్ల లాభాలేంటి?
మొక్కజొన్న పంట వాసన కన్నా ఆముదం పంట వాసన ఘాటుగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంగా ఉన్న మొక్కజొన్న వాసనను పందులు పసిగట్టలేవు.
అవునమ్మా, దీనివల్ల కూడా అదనపు ఆదాయం చేకూరుతుంది.
అవునన్నయ్య.
ఈ 2 పంటలు కాకుండా ఇంకా ఏ పంటలు వేయచ్చు?
ఇంకా అల్లం పసుపు ఇలాంటి పంటలు కూడా వేయొచ్చు.
అలాగే అమ్మా, నేను కూడా వచ్చే సంవత్సరం నుండి మొక్కజొన్న వేసేటప్పుడు చుట్టూ ఈ పంటలను వేస్తాను.
మంచిదన్నయ్య, ఇక నుంచి ఈ పద్ధతిని పాటించు.
మంచిదమ్మా.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
గర్భం దాల్చిన మహిళ పరీక్ష చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ డాక్టర్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలో చెప్తారు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణే ఈ రోజు చేను కబుర్ల అంశం.
నమస్తే డాక్టర్ గారు.
నమస్తే. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది?
బాగానే ఉంది డాక్టర్ గారు.
మీరు మొదటిసారి గర్భం దాల్చారు కదా, ఈ సమయంలో ఎలా ఉండాలో మీకు తెలుసా?
తెలియదు డాక్టర్ గారు.
సరే, నేను చెప్తాను, ఇప్పుడు వినండి. గర్భం దాల్చిన తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఐరన్ తక్కువ అవడం వల్ల రక్తహీనత కలుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఆకుకూరలు, బెల్లం, పాలు, క్యాబేజీ, మాంసం, కాలేయం వంటి వాటిని తినకపోవడం. గర్భం దాల్చిన సమయంలో తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే రక్తం తయారవడానికి అవసరమైన ఆహార పదార్థాలు అంటే ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ సి గల ఆహారం తీసుకోవాలి.
డాక్టర్, నేను మంచి ఆహారమే తీసుకుంటున్నా, కానీ ఈ మధ్య బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
గర్భం దాల్చిన వారిలో సాధారణంగా ఉండే సమస్య ఇది. దీనికి కారణం అధిక రక్తపోటు. రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఉన్న పీడన స్థాయి గుండె రక్తానికి బయటికి పంపినప్పుడు అది ఎంత పీడనంతో వస్తుంది అన్నదే రక్తపీడనం. ఇది సాధారణంగా 120x80 మిల్లీమీటర్ల పాదరసం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న గర్భిణీ స్త్రీలు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే, గర్భిణీ స్త్రీ విశ్రాంతి తీసుకోవాలి, మామూలు భోజన పానీయాలు తీసుకోవాలి, గర్భస్థ శిశువు కదలికల సంఖ్యను రికార్డు చేయాలి. 12 గంటల వ్యవధిలో 10 కంటే తక్కువ కదలికలు రికార్డ్ అయితే ఈ విషయాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి.
డాక్టర్, మరి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ్వరాలలో అతి ముఖ్యమైనది మలేరియా. ఈ మలేరియా వ్యాధి దోమకోట వల్ల వస్తుంది. మలేరియా వ్యాధిగ్రస్తుని కుట్టడం వల్ల వ్యాధి గ్రహించిన దోమ తిరిగి వేరొక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ఇది అందిస్తుంది. ఇతర ఎన్నో రకాలైన దోమలు ఫైలేరియాసిస్, డెంగ్యూ జ్వరం, మెదడు వేపు వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధులను కలుగు చేస్తాయి. ఏదైనా జ్వరం సంభవిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలలో సాధారణంగా ఉండే మరొక వ్యాధి హైపోథైరాయిడ్ గైటర్. ఇది చాలా వరకు అయోడిన్ లోపం వలన వస్తుంది. ఆహారంలో అయోడిన్ లోపించడం వల్ల దీనికి చాలా వరకు కారణం. దీనిని కొన్ని అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల నివారించవచ్చు. అలాగే హెచ్ఐవి పాజిటివ్ స్త్రీలు కూడా గర్భం ధరించి శిశువుకు జన్మనివ్వడం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి స్త్రీలకు అవసరమైన ఆదరణ అందించి బోధన ఆసుపత్రులలో కాన్పు చేయించుకునేలా చూసే అవసరం ఉంది. బోధన ఆసుపత్రులలో తల్లి నుండి బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా నివారించే పద్ధతులు అమలులో ఉన్నాయి.
డాక్టర్, గర్భం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
గర్భిణీ స్త్రీలు అన్ని రకాలైన ఆహార పదార్థాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్థాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. శక్తిని అందించే ఆహార పదార్థాలు అంటే బియ్యం, గోధుమలు, జొన్నలు, దుంపలు, క్రొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు. మాంసకృత్తులు ఉండే ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలు. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో ప్రసవానంతర అత్యవసర పరిస్థితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాలుష్యం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. మలబద్ధకం లేకుండా ఎక్కువ ద్రవ పదార్థాలు, పీచు పదార్థాలు తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రంలో ప్రతి 15 రోజులకు ఇచ్చే బలవర్ధకమైన పిండిని తప్పక తీసుకోవాలి. సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి కూడా తీసుకోవాలి. వీటితో పాటు గర్భిణీ స్త్రీలకి సకాలంలో టీటి ఇంజెక్షన్ ఇప్పించాలి. గర్భిణీ స్త్రీలకి పోషకాహార లోపం వల్ల కలిగే నష్టాలు, రక్తహీనత, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, కాన్పు జరిగినప్పుడు కష్టం అవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, గర్భిణీ స్త్రీల యొక్క హిమోగ్లోబిన్ శాతం 10 గ్రాముల కంటే తక్కువగా ఉంటే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిల్లలు రోజుకు 1 చొప్పున 4 నెలలు ఇవ్వాలి. గర్భిణీ స్త్రీ 4వ నెల నుండి 100 మిల్లీగ్రాముల ఐరన్ మరియు 0.5 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ బిల్లలను రోజుకి 1 చొప్పున ఆహారంతో పాటు తీసుకోవాలి. అధిక రక్తస్రావం, శరీరం వాపు, మూర్ఛ, రక్తపోటు అధికం, ప్రసవం సులభంగా కాని సమయంలో జ్వరం, ఉబ్బసంతో బాధపడుతున్నప్పుడు వాంతులు, విరోచనాలు, కామెర్లు, పొంగు, గర్భంలో బిడ్డ చనిపోయే ప్రమాదం ఉన్నప్పుడు, చక్కెర వ్యాధి, ఆయాసంతో ఉన్నట్లు తెలిస్తే వెంటనే గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తరలించాలి.
డాక్టర్, మరి ప్రసవ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?
ప్రసవ సమయంలో తీసుకోవలసిన ముఖ్యమైన 5 శుభ్రతలు ఏంటి అంటే, పరిశుభ్రమైన నేల లేదా గది, పరిశుభ్రమైన దారం, పరిశుభ్రమైన చేతులు, పరిశుభ్రమైన బ్లేడు, శుభ్రమైన బొడ్డు కొన. ఈ శుభ్రతలు పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలు, మాతా శిశు మరణాలు, తల్లికి బిడ్డకి ధనుర్వాతం, బొడ్డు సరిగా కట్టకపోతే రక్తస్రావం, బొడ్డు కొనకు వ్యాధి క్రిములు, సెప్టిక్ అవడం. డెలివరీ కిట్లో ఉండవలసిన సామాగ్రి సబ్బు, యాంటీసెప్టిక్ లోషన్, బ్లేడు, దారం, దూది, క్లిప్స్.
మరి ఆ పరికరాలు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్?
దారాన్ని వేడి నీటిలో ఉడికించడం, బ్లేడును వేడి నీటిలో ముంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీ వీలైనంత వరకు కాన్పు ఆసుపత్రిలోనే చేయించుకోవాలి. దీనివల్ల తల్లి బిడ్డలు సురక్షితంగా ఉంటారు. అలాగే కాన్పు తర్వాత ఏమైనా అత్యవసర పరిస్థితులను గుర్తించినట్లయితే వెంటనే చికిత్స చేస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో లేదా అనుకోకుండా ఇంటి దగ్గరే కాన్పు చేయవలసి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో శిక్షణ పొందిన వారిని గుర్తించి ఆమె సహాయంతో పురుడు పోసుకోవాలి. ఇంటి దగ్గర కాన్పు చేసేటప్పుడు 5 శుభ్రతలు తప్పకుండా పాటించాలి. కాన్పు సమయంలో తగిన శుభ్రతలు పాటించకపోవడం వల్ల పుట్టిన బిడ్డ అంటువ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల బారిన పడవచ్చు. ఇంటిలో ప్రసవం చేసే స్థలంలో గాలి వెలుతురు ధారాళంగా ఉండి శుభ్రంగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. గాలి వెలుతురు లేని స్థలంలో సూక్ష్మక్రిములు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రసవ సమయంలో గాలి వెలుతురు ఎక్కువగా ఉన్న గదిలో కాన్పు చేయడం చాలా మంచిది. 9 నెలలు తల్లి గర్భంలోని వెచ్చదనానికి అలవాటు పడిన బిడ్డ బయట వాతావరణంలో మార్పులను తట్టుకోలేడు. కాబట్టి బిడ్డ యొక్క శరీర ఉష్ణోగ్రతను కాపాడాలి. పుట్టిన వెంటనే బిడ్డను శుభ్రమైన బట్టతో తుడవాలి. తర్వాత వేరొక శుభ్రమైన పొడి బట్టలో కప్పి వెచ్చగా ఉన్న గదిలో తల్లి ప్రక్కనే పడుకోబెట్టాలి. బిడ్డను పుట్టినప్పటి నుండి వెచ్చగా ఉంచుకుపోవడం వల్ల బిడ్డ శరీర ఉష్ణోగ్రత కోల్పోయి ప్రాణాపాయం కలగవచ్చు. ప్రసూతికి ముందు ప్రసవం చేసేవారు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. డెలివరీ కిట్టు లేదా 2 బ్లేడులను సిద్ధం చేసుకోవాలి. వాటితోనే బొడ్డు పేగును కోయాలి. కొత్త బ్లేడులు కడగడం కానీ శుభ్రం చేయడం కానీ చేయడం అవసరం లేదు. కత్తిరించిన బొడ్డును కట్టడానికి కొత్త దారం ఉపయోగించాలి. దీని వలన చాలా వరకు బిడ్డకు అంటువ్యాధులు సోకే ప్రమాదాన్ని నివారించవచ్చు. కత్తిరించిన బొడ్డును శుభ్రంగా ఉంచాలి. బొడ్డు మీద పసుపు లేదా ఇతర పౌడర్లేవి రాయకూడదు. రోజు బొడ్డు త్రాడు చుట్టూ తడి లేకుండా పొడిగా ఉంచాలి. చీము అంటూ సోకిందేమో గమనించాలి. అంటూ సోకినట్లు తెలిసిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి.
డాక్టర్, మరి ప్రసవ సమయంలో ఏమైనా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందా?
ప్రసవం అయిన వెంటనే స్త్రీ యొక్క ఉష్ణోగ్రత తరచుగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రసవం అయిన మొదటి 12 గంటల్లో ఉష్ణోగ్రత 101 డిగ్రీ ఫారెన్హీట్ లేక అంతకంటే ఎక్కువగా ఉంటే అది అంటువ్యాధికి సంకేతం వంటిది. ప్రసవం అయిన 24 గంటలు గడిచిన తర్వాత ప్రసవానంతరం అంటువ్యాధి నిర్ధారణ పరీక్ష చేయబడుతుంది. ఈ ప్రసవానంతర అంటువ్యాధి చాలా అరుదుగా సంభవిస్తుంది. ఎందుకంటే వైద్యులు దీన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. గర్భాశయాన్ని మరియు చుట్టూ ఉన్న ప్రాంతానికి ప్రసవం అయిన వెంటనే బ్యాక్టీరియా ఈ అంటువ్యాధిని సంక్రమింప చేయగలదు. అటువంటి అంటువ్యాధి సాధారణంగా పొత్తుకడుపులో నొప్పిని కలిగించడం, జ్వరం రావడానికి దారితీయవచ్చు. శారీరక పరీక్ష చేసి ఈ వ్యాధిని సామాన్యంగా దాని లక్షణాలను బట్టి నిర్ధారించడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ సాధారణంగా ఈ వ్యాధిని నిరోధించగలవు.
ప్రసవ సమయంలో ఇలాంటి వ్యాధులు వస్తాయని నాకు తెలియదు డాక్టర్. తప్పకుండా మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తాను. ధన్యవాదాలు.
చాలా మంది మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాని వలన శిశువుకు తల్లికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన ఆరోగ్య నియమాలు, పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లికి శిశువుకి మంచిది. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వరిలో సుడిదోమ వ్యాప్తి చేసే వైరస్ తెగులు ఏది? ఏ గ్రాసిస్టెంట్ వైరస్, బి మొజాయిక్ వైరస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ గ్రాసిస్టెంట్ వైరస్. గత వారం రెండవ ప్రశ్న, వరిలో గించమచ్చ తెగులు నివారణకు ఉపయోగపడు మిశ్రమ శీలింద్రనాశిని ఏది? ఏ బావిస్టిమ్ మరియు కార్బండిజం కలిసిన మందు, బి టెబ్యుకొనజోల్ మరియు ట్రైఫ్లాక్సిక్ స్ట్రోబిన్ కలిసిన మందు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ బావిస్టిమ్ మరియు కార్బండిజం కలిసిన మందు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు చెల్లం వెంకటరాజం, బద్దెనపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కే పరిశోధన, రాజన్న సిరిసిల్ల, శ్రీమతి అనురాధవర్మ, మోహనవర్మ, హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరి విత్తనాలలో నిద్రావస్థను తొలగించడానికి వాడవలసిన రసాయనం పేరు. ఏ గాఢ నత్రిక ఆమ్లం, బి గాఢ సల్ఫ్యూరిక ఆమ్లం. ప్రశ్న మరొకసారి, వరి విత్తనాలలో నిద్రావస్థను తొలగించడానికి వాడవలసిన రసాయనం పేరు. ఏ గాఢ నత్రిక ఆమ్లం, బి గాఢ సల్ఫ్యూరిక ఆమ్లం. ఈ వారం రెండవ ప్రశ్న, వేరుశనుగలో విత్తన శుద్ధికి వాడవలసిన క్రిమి సంహారిక నాశిని. ఏ ఎమిడాక్లోప్రిడ్, బి మోనోక్రోటోఫస్. ప్రశ్న మరొకసారి, వేరుశనుగలో విత్తన శుద్ధికి వాడవలసిన క్రిమి సంహారక నాశిని. ఏ ఎమిడాక్లోప్రిడ్, బి మోనోక్రోటోఫస్. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
పంట
సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.